ప్రియమైన ఆత్మ బంధువులారు, ఒకటి మితంగా మాట్లాడటం, భోజన విషయంలో యుక్తంగా ఉండటం, సజ్జన సహవాసం, ఈ మూడు సరిపోతాయన్నారు ఆత్మజ్ఞాన సముపార్జనకి. అంటే మితభాషిగా ఉండాలి, అవసరం లేని మాటలు మాట్లాడుతుంటే అహంభావన పెరుగుతుంది. మితభాషిగా ఉంటే అది మనకి మంచిది, ఇతరులకి మంచిది. సజ్జన సాంగత్యం, మితంగా మాట్లాడటం, యుక్తంగా భోజనం చేయటం. అది భోజన విషయంలో, మాట విషయంలో, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు సజ్జన సాంగత్యం కూడా ఉంటే మీకు సరిపోతుంది ఆత్మజ్ఞాన సముపార్జనకి. ఈ సమావేశాలు ఎందుకు, ఈ సత్సంగ సమావేశాలు ఎందుకంటే శాశ్వతంగా శాశ్వతమైన సుఖం సంపాదించడం కోసం. అంటే ఇప్పుడు మన సుఖం కోసం మనం దేహం మీద ఆధారపడి ఉన్నాం, అలాగే మన మనస్సు మీద ఆధారపడి ఉన్నాం. ఎవరైనా మనం స్తోత్రం చేస్తే సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే దుఃఖం వస్తుంది. మన సుఖం కోసం, మన శాంతి కోసం ఎంతకాలం అయితే మన దేహం మీద, మన మనస్సు మీద ఆధారపడి ఉంటామో అంతకాలం పునర్జన్మలు వస్తాయి. పైగా ఈ దేహం మీద, మనస్సు మీద ఆధారపడినటువంటి సుఖం పరిణామంలో ఇది దుఃఖం కింద మారుతుంది, ఇది శాశ్వతంగా ఉండదు. శాశ్వతమైన సుఖమే స్థిరంగా ఉంటుంది, కానీ శాశ్వతం కాని సుఖం స్థిరంగా ఉండదు. ఆ సుఖం ఎక్కడుందంటే లోకంలో లేదు, నీ హృదయంలోనే ఉంది. నీ స్వరూపమే సుఖము, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందము. అయితే అది నీకు ఎందుకు తెలియటం లేదంటే దేహమే నేను అనే తలంపు వల్ల నీకు తెలియటం లేదు. అంటే మన జన్మ నిజం కాదు, మన మరణము నిజం కాదు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే, నువ్వు ఆత్మవి, నువ్వు చైతన్యానివి. చైతన్యానికి జన్మ లేదు, చైతన్యానికి మరణం లేదు. జన్మించిన వస్తువుకు మరణం వస్తుంది, మరణించిన వస్తువుకి జన్మ వస్తుంది. నువ్వు చైతన్యానువు, నీకు జన్మ లేదు. జన్మ లేనప్పుడు మరణం కూడా ఉండదు అని మనకు వాసుదేవ స్వామి వారు భగవద్గీతలో వివరంగా చెప్పారు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీకు జన్మ లేదు, మరణం లేదని చెప్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే జన్మిస్తున్నాం, మరణిస్తున్నాం అను మనం అనుకునేది నిజమా, ఈశ్వరుడు చెప్పింది నిజమా? అది అంటే దేహం మరణిస్తుంది, దేహం జన్మిస్తుంది. ఆ దేహం తాలూకు జన్మ మరణాలని నీ మీద ఆరోపించుకుంటున్నావు. నువ్వు చైతన్యాను, ఆరోపించుకోవటం వల్ల నేను చనిపోతున్నాను అనే తలంపు నీకు వస్తాను. అంటే ఆరోపించుకోవటమే దీనికి కారణం. అంటే దేహధర్మాలను తీసుకెళ్ళి నా రెండు ఆరోపించుకుంటున్నాను. నేను జ్ఞాన సముద్రుడు అంటే అహంకార రహితమైన నేను, అహంకారంతో సంబంధం లేని నేను, అది జ్ఞాన సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం. ఇప్పుడు మనం నేను అన్నప్పుడు మనకేం స్ఫురిస్తుంది? మన అహంభావన స్ఫురిస్తుంది, మన దేహం స్ఫురిస్తుంది. అలాగే ఈ అహంకారంతో మిడితమైనటువంటి నేను, ఇది దేహానికి పరిమితమై ఉంటుంది. అంటే మనలో వ్యక్తమవుతున్నటువంటి అహంభావన దేహానికి పరిమితమై ఉంటుంది. అహంకారంతో ఇసుమంతయు కొంచెం కూడా సంబంధం లేకుండా ఒక నిజమైన నేను లోపల ఉంది. దాని నిజమైన నేను రమణ మహర్షి గారంటే కృష్ణుడి గీతలో ఆత్మని, చైతన్యమని, బ్రహ్మమని రకరకాలుగా పిలిచారు. మనం అహంకారం లేనటువంటి నేనని, అహంకార రహితమైనటువంటి నేనని తెలుసుకోవాలంటే అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇది మనకి దీన్ని తగ్గించుకోవాలి లేదు, దాన్ని పొందాలి ఉంది. దీన్ని తగ్గించుకోవడానికే మనం ఇష్టపడటం లేదు. ఎప్పుడు అలా పడి ఉంటామంటే పడి ఉండవు, మళ్ళీ దాన్ని పొందాలంటాం. అంటే నిజాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు, సత్యమైన కావాలని కోరిక ఉంది. ఇది పోతేనే కానీ అది రాదు, అది దొరికితేనే కానీ ఇది పోదు. ఇది మన పరిస్థితి. అంచేత మీకు మన దైనందిన జీవితంలో నీ మాటలో కానీ నీ చేతలో కానీ అది నీకు ఎలా ఉండాలంటే నీ లోపల ఉన్నటువంటి వ్యక్తి భావన తగ్గించేటట్టుగా నీ మాట ఉండాలి. నువ్వు ఏదైనా మాట్లాడుతుంటే నీ మాట వ్యక్తి మీ వ్యక్తి భావన తగ్గించాలి, నీ చేత వ్యక్తి భావన తగ్గించాలి. అంటే ఎలా ఉండాలి, మనం చేసే పని ప్రశాంతంగా ఉండాలి. అంటే లోపల అమృతానుభవం పొందినవాడు అహంకారంతో కూడిన నేర్లోంచి విడుదల పొందినవాడు వాడు చూపు ప్రశాంతంగా ఉంటుంది, వాడి మాట ప్రశాంతంగా ఉంటుంది, వాడి సన్నిధానంలో శాంతి తరంగములు మిమ్మల్ని ముంచుతూ ఉంటాయి. విషయ జ్ఞానాన్ని పెంచుకోవాలని మనకు ఉంది, కానీ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలని లేదు. నువ్వు కోటి జన్మలు వచ్చిన విషయ బుద్ధికి, శాస్త్రబుద్ధికి నీ హృదయంలో ఉన్న సుఖం అందదు. నువ్వు మనందరం ఎక్కడ ప్రమాదంలో పడుతున్నావు, మనమే కాదు స్వాములు కూడా. విషయాల్ని సేకరించుకోవటం, లోకంలో రోడ్డు మీద దుమ్మంతా సేకరించుకోవటం, సేకరించుకునేది ఆత్మజ్ఞానం అనుకోవటం. విషయ జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. అంచేత మనం ఎవరో మనం తెలుసుకునే బుద్ధి ఈశ్వర అనుగ్రహం లేకపోతే మనకు కలగదు. భగవాన్ రెండే ముక్కలు చెప్పారు, ఇంకా పది అక్కర్లేదు. మనస్సు లోపలికి వెళితే జ్ఞానం, బయటకు వస్తే అజ్ఞానం. బయటకు వస్తే బంధం, లోపలికి వస్తే మోక్షం. లోపలికి వెళితే సుఖం, బయటకు వస్తే దుఃఖం. అంటే ఆత్మబుద్ధి ఉన్న వాడికి నిజమైన సుఖము, శాశ్వతమైన సుఖం అందుతుంది. కానీ విషయ బుద్ధి ఉన్న వాడికి అందదు అని. మనం విషయ బుద్ధిని త్యాగం చేయలేకపోతున్నాం, అంచేత నిజమైన సుఖం, శాశ్వతమైన సుఖం కూడా మనకు అందే సమస్య లేదు, అందదు. ఏ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మన మీద ఉంటేనే కానీ అది దొరికే సాధ్యం కాదు. మనం తెలియచేట్లు సరిపోవు, మన ప్రయత్నం కూడా సరిపోదు. మన ప్రయత్నంతో పాటు ఈశ్వర అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. భగవాన్ ఎప్పుడైనా ఒక్కోసారి దొరికేవారు, దొరకటం కష్టం. ఆయన ఎప్పుడైనా అలా పరిశీలనగా చూస్తుంటే ఎక్కడ చోట సడన్గా చేతికి దొరికేవారు. అంటే ఆయన బిహేవియర్లు వ్యక్తి భావం లేని బిహేవియర్. ఎక్కడా వ్యక్తి భావన కనపడదు, ఆయన మాటలో కానీ చేతలో కానీ. మనోనాశనం ఎలా అవుతుంది అని ఒకరు అడిగారు భగవాన్. భగవాన్ అన్నారు, గురువు అనుగ్రహం ఉంటే మనోనాశనం అవుతుందని. అయితే ఆ గురువు ఎవరు? శరీరం కాదు. ఆ గురువు ఎవరు? శరీరం కాదు. ఆ గురువే చైతన్యము, ఆ గురువే దేవుడు, ఆ గురువే బ్రహ్మము, ఆ గురువే ఆత్మ. ఇవన్నీ ఆ గురువుకి పర్యాయ పదాలు. గురువు అంటే కేవలం మనకు కనిపించే శరీరం కాదు. అందుచేత మనకి విషయ జ్ఞానం మీద అపేక్ష ఉంది, కానీ ఆత్మజ్ఞానం మీద అపేక్ష లేదు. పైన ఇంకో ప్రమాదం ఉంది ఇందులో. విషయ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అనుకునే సన్యాసులు కూడా ఉన్నారు. ఆత్మజ్ఞానము మనస్సుతోటి గ్రహించేది కాదు. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ ఆత్మ అనుభవంలోకి వస్తుంది. మనస్సుతోడు సేకరిస్తే నువ్వు మనస్సుతోడు సేకరించేది విషయ జ్ఞానం. మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడేమొస్తుందంటే మనకు ఆత్మానుభవం కలుగుతుంది. ఆత్మానుభవం ఎందుకు కలుగుతుంది? అది అక్కడ ఉంది కాబట్టి. ఎక్కడ ఉంది? మనస్సు అణిగిన చోట ఉంది. మనస్సు పొంగుతంటే, మనస్సు ఉబ్బుతంటే, మనస్సుకు ప్రకోపం వస్తుంటే, మనస్సు విజృంభిస్తుంటే మనకి మిగిలి కామక్రోధాలు. మనస్సు బయటకు వచ్చేస్తుందనుకోండి, లోపల కామక్రోధాలు పొంగుతూ ఉంటాయి. నదికి వరద వచ్చినప్పుడు ఆ నీరు ఎలా పొంగుతూ ఉంటుందో, మనకు కూడా రాగద్వేషాలు కామక్రోధాలు పొంగుతూ ఉంటాయి లోపల. మనస్సు లోపలికి వెళుతుందనుకోండి, అవి పలచబడుతూ ఉంటాయి. బయటకు వస్తే కామక్రోధాలు పొంగుతాయి, లోపలికి వెళితే అవి అణిగిపోతూ ఉంటాయి. అంటే మనస్సు అంటే తలంపుల యొక్క సమూహం. మొదటి తలంపు నేను అనే తలంపు. ప్రతి జన్మకి తలంపులు మారుతాయి, పరిసరాలు మారుతాయి, తల్లిదండ్రులు మారుతూ ఉంటారు ప్రతి జన్మకి. కానీ మారంది ఒకటి ఉంది, అది నేను అనే తలంపు. అంటే ఆ నేను అనే తలంపు ఏం చేస్తుందంటే, కొత్త దేహం వచ్చినప్పుడు ఆ దేహాన్ని పట్టుకుంటుంది, ఆ పరిసరాన్ని పట్టుకుంటుంది. పైగా ఇప్పుడు మన ఇండియాలో కులపిచ్చలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ దొంగ నేను ఏం చేస్తుందంటే, దేహం చాలదు, మనసు చాలదు, పరిసరాలదు, కులాన్ని పట్టుకుంటుంది, కులంతో పాటు మతాన్ని కూడా పట్టుకుంటుంది. ఈ మిథ్యా నేను ఎంత నిజమో, ఈ కులాలు మతాలు కూడా అంతేనా. ఏదో కులంతో తాదాత్యం పొందటం, అక్కడి నుంచి రాగద్వేషాలు పెంచుకోవటం, పరిసరాలతో తాదాత్యం పొందటం, ఈ ప్రాంతం నాదని ఆ ప్రాంతం మరొకరిదనే మనస్సు విభజిస్తూ ఉంటుంది. ఈ దేశం నాది, ఆ దేశం పరాయి వాడిది. ఈ స్వపరబుద్ధిని, స్వపరబుద్ధి పెంచుతూ ఉంటుంది. ఏది ఈ విజ్ఞానం? ఆత్మబుద్ధికి ఆత్మసుఖం అందుతుంది. ఆత్మసుఖం అంటే ఏంటి? శాశ్వతమైన సుఖం. వాడికి దేహం కనిపించినా కనిపించకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, వాడి అస్తిత్వానికి భంగం ఉండదు. వాడు నేను ఉన్నాననే సంగతి వాడికి అనుభవంలోకి వచ్చినప్పుడు, వాడికి దేహం ఉన్నా దేహం పోయినా వాడికి వచ్చే లాభ నష్టాలు ఏమి లేవు. మీరు ఎక్కువ ఉపన్యాసాలు చెప్పటం లేదని అడుగుతున్నారు బాగా. మీరు స్టేజ్ మీద కూర్చోవటం లేదు, ప్రవచనాలు చెప్పటం లేదు అని అడుగుతున్నారు. మేము ఎలా చెబుతున్నామో ఆయన్ని కూడా అలా చెప్పమని. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, కొన్ని సంవత్సరాల తరబడి మాట్లాడటం కంటే, వేలాది ప్రవచనాలు చెప్పటం కంటే, గురువు మౌనంగా ఉండటం వల్ల, గురువు మౌనంగా ఉండటం వల్ల శిష్యుడు దోషరహితుడవుతాడు, వాడి దోషాల్లోంచి విడుదల పొందుతాడు. మాట కంటే మౌనం గొప్పది. మాట వెండి, మౌనం బంగారం. అంటే గురువుతో మాటలతోటి పని లేదు. గురువు, గురువు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మకి మాట ఎందుకు? అహంభావనకి మాట కావాలి, కానీ ఆత్మకి మాటతోటి పని లేదు. ఆత్మ అహంభావన రహితమైనది. దానికి దేహం లేదు. ఎవరికి? చైతన్యానికి దేహం లేదు. చైతన్యానికి దేహం లేదు, దేహంతో సంబంధం లేదు, దానికి దేహం అవసరం లేదు. ఇంకా ఎవరికి దేహం? నేననే మొదటి తలంపకి, ఆ ప్రథమ తలంపకి, ప్రధాన తలంపకి దేహం కావాలి. అది గురువు మాటలతోటి పని లేదు. గురువు యొక్క మౌనం, మౌనం అంటే నోరు మనసు కూర్చోవడం కాదు. ఎక్కడైతే మనస్సు అడుగుతుందో అక్కడి నుంచి మౌనం వస్తుంది, సైలెన్స్ వస్తుంది. రియల్ లైఫ్ ఈజ్ సైలెంట్. రియల్ లైఫ్ ఈజ్ ఆల్వేజ్ సైలెంట్. అంటే గురువు మాట్లాడట్లేదు నువ్వు అనుకోకు, నువ్వు పవిత్రుడు అవ్వాలి. గురువు యొక్క మౌనం నిన్ను పవిత్రుని చేస్తుంది. నీకు అంతర్దృష్టి కలగజేస్తుంది, నువ్వు అంతర్ముఖుడు అవుతావు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖుడు అయ్యావో ఆయన నీకు స్వరూపాన్ని, ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అదే మోక్షం. అయితే స్వరూపం అరూపంగా ఉంటుంది. అయితే నీకు తెలియని విషయం, గురువు యొక్క మౌనంలో, గురువు యొక్క సన్నిధానంలో, ఆ చైతన్యం యొక్క సన్నిధానం, గురువు అంటే చైతన్యమే, ఆ చైతన్యం యొక్క సన్నిధానంలో, ఆ మౌనం యొక్క సన్నిధానంలో, ఆ బ్రహ్మం యొక్క సన్నిధానంలో నీవు సంవత్సరాలు తరబడి చేసిన తపస్సు కంటే, సాధన కంటే ఒకసారి తడుక్కు నీ హృదయంలో ఆ వస్తువు స్ఫురిస్తుంది. నీ ప్రయత్నం చూడ సంబంధం లేకుండా పురుష ప్రయత్నానికి గురువు అనుగ్రహానికి ఒక చెప్తారు. పురుష ప్రయత్నం ఏంటంటే, మన ఇంటికాడ ఏదైనా ఒక దూడ ఉందనుకోండి, ఆ దూడను వెళ్ళిపెట్టేస్తే మిగతా వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయి అది మేసేస్తూ ఉంటుంది అనుకోండి, పురుష ప్రయత్నం ఎటువంటిదంటే దానికి పచ్చగడ్డ ఇస్తే ఇంకో పొలంలోకి వెళ్ళి మేయదది. అది పురుష ప్రయత్నం. గురువు అనుగ్రహం ఏంటిది అంటే దానికి పచ్చగడ్డ అయిపోయినా ఇంకో పొలంలోకి వెళ్ళదండి. వండర్ఫుల్ టీచింగ్. అంటే గురువు అనుగ్రహం ఉంటే ఆ దూడటండి, దానికి పచ్చగడ్డ అయిపోయినా ఇంకా దొంగగడ్డికి వెళ్ళదట్టండి. పురుష ప్రయత్నం ఎటువంటిది అంటే దానికి పచ్చగడ్డ వేస్తే మటుకి వెళ్ళదు, పచ్చగడ్డ అయిపోతే మటుకి దొంగగడ్డికి వెళ్ళిపోతుంది. ఇది పురుష ప్రయత్నము, అది అనుగ్రహం. ఇది ఎఫర్ట్, అది గ్రేస్. గురువు అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటావు, గురువు అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటావు. గురువు అనుగ్రహం లేకపోవటం కాదు, నువ్వు అందుకోవటం లేదని అనుకో. అనుగ్రహం లేకుండా ఉండదు. అయితే దాన్ని పొందటానికి, దాన్ని అందుకోవటానికి అర్హత లేదు, ఆ యోగ్యత లేదు. ఆ అర్హతని, ఆ యోగ్యతని సంపాదించడం కోసమే సజ్జన సాంగత్యం, సత్పురుషుల సహవాసం. ఆ సత్పురుషుడంటే ఎవరు అనుకుంటున్నావు? వాడి పరాయివాడు అనుకుంటున్నావు? నీ నిజ, నీ హృదయంలో నా నిజమైన ఆత్మ వాడు. నీకు పరాయివాడు కాదు, నీ ఆత్మలకి ఆత్మ, నీ ఆత్మలకి ఆత్మ అయ్యా. అది పరాయివాడు ఏం కాదు, సత్పురుషుడు అంటే వాడు నీ లోపలన్న నిజమైన ఆత్మ సత్పురుషుడు. అలాగ ప్రతిదానికి మీరు డౌట్ చేయక్కర్లేదు. ఆ గురువు పట్ల, ఈశ్వరుడు పట్ల, నీ హృదయంలో ఉన్న బ్రహ్మ పదార్థం పట్ల నీకు సజీవమైన విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసమే అక్కడికి చేరుస్తుంది. అంటే ఉపనిషత్తు ఋషులే చెప్పక్కర్లేదు. మీరు కూడా ఒక మంచి మాట చెప్పారనుకోండి, నా మనస్సుని చైతన్య వైపుకు తోడుకెళ్తాను అనుకోని ఆ మాట, మీరు చెప్పిన మాట కూడా ఉపనిషత్తు. మీరు ఒక మాట చెప్పారనుకోండి, ఆ మాట నన్ను హృదయాంతరాలలోకి తీసుకెళ్తుంది అనుకోండి, చైతన్యంలోకి తీసుకువెళ్తుంది అనుకోండి, జడంలోంచి వేరు చేస్తుంది అనుకోండి, నన్ను ఈ దేహేంద్రియములలోంచి నన్ను వేరు చేసుకుని నన్ను చైతన్యకు దొరికించుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆ మాట కూడా ఉపనిషత్తు. అది మీరు ఒకవేళ మీరు చెప్తే మీరు చెప్పిన ఉపనిషత్తు. అది ప్రతి ఋషి కూడా జ్ఞానసాగరుడు, ప్రతి ఋషి కూడా శాంతి సాగరుడు. మీరు ఎక్కువ, వారు ఎక్కువ అనే సమస్యలు ప్రకృతి దాటిన తర్వాత, ప్రకృతి గుణాలు దాటిన తర్వాత అందరూ సమానం. పవిత్రుడు కానివాడు ప్రకృతి గుణాలను దాటలేడు, ఒక పరమ పవిత్రుడు మాత్రమే ప్రకృతి గుణాలను దాటగలడు. ఈ సాధనని పూజ గదికి పరిమితం చేయకండి. ఇంపర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్, మీ డే టు డే లైఫ్లో మీ బిహేవియర్ ఇంపర్సనల్గా ఉంటే, ఇంటెలిజెంట్గా ఉంటే, వస్తువు మీ తనంతరం తానుగానే మీ హృదయంలో స్ఫురిస్తుంది, తానుగా వ్యక్తం అవుతుంది. నేరుగా వ్యక్తం అవుతుంది, తానుగా వ్యక్తం అవుతుంది. ఏది మీ హృదయంలో నా సద్వస్తు. ఇవాళ పువ్వులు పెట్టి మిమ్మల్ని పూజించిన వాడే రేపు మీద రాళ్ళు విసిరొచ్చు. అంటే ఇవన్నీ ఏమి నిజం కాదు. ఆ గుణాలు మారినప్పుడు బిహేవియర్ కూడా మారుతూ ఉంటాయి. మీరు ఒక్కో గుణాన్ని సంపాదించక్కర్లేదు. డబ్బు సంపాదించినట్టు ఒక్కో రూపాయి అలా సంపాదించక్కర్లేదు. ఏదో ఈ గుణం మంచి గుణం సంపాదించుకున్నాం, ఇంకో గుణం మంచి సంపాదించుకుందాం, ఇంకో గుణం మంచి చైతన్యం ఎప్పుడూ మీ స్మృతిలో ఉంటే, చైతన్యాన్ని మీరు మరవకుండా ఉంటే, ఆ చైతన్యం ఎప్పుడు మీ జ్ఞప్తిలో ఉంటే, మీరు చైతన్యం అనేటువంటి బుద్ధి మీకు, ఆ చైతన్య బుద్ధి మీరు నిరంతరం మీకు చైతన్య బుద్ధిలో కనుక ఉంటే, సద్గుణాలను మీరు ఆశ్రయించక్కర్లేదు, అయ్యి వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తాయని. ఏమండి ఏంటో ఏదో చైతన్యం అంటున్నారు, ఆత్మ అంటున్నారు, మాకు అయ్యేం తెలియటం లేదు, మాకు రెండో తెలుసు, మా దేహం ఒకటి మనస్సు ఒకటి తెలుసు. అని భగవాన్ దగ్గర ఉన్నారు. ఏదో అంటున్నారు, ఒకవేళ ఏదో అంటున్నారు, ఆ గొడవలు మాకు తెలియవు. రెండు మటుకు మాకు తెలుసు, ఒకటి దేహం తెలుసు, మనస్సు తెలుసు. అంటే భగవాన్ అన్నారు, నీ తెలియని దాన్ని తెలుసుకోవడానికి దేహం మనస్సునే కాలక్షేపానికి కదయ్యి. నీ దేహాన్ని మనస్సుని మ్యాక్సిమం ఉపయోగించుకో. దేని నా తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి అంతకంటే దేహం యొక్క ప్రయోజనం లేదు, మనస్సు యొక్క ప్రయోజనం లేదు. ఒకవేళ నీ లోపల ఉన్నటువంటి నిజాన్ని హృదయంలో ఉంటుండే అమృత అమృతాత్మ నువ్వు తెలుసుకోకుండా మిగతా విషయాన్ని దేహాన్ని మనస్సును ఉపయోగించి తెలుసుకుంటావు అనుకో, అది డ్రీమ్ స్టప్ అన్నాడు. దేహాన్ని ఉపయోగించి మనస్సును ఉపయోగించి మనం ఎన్నో వస్తువులు సంపాదించవచ్చు, ఎన్నో వస్తువులు మనం సంపాదించవచ్చు. ఆ వస్తువులని ఎంత నిజం అంటే స్వప్నంలో కనిపించే పదార్థాలు ఎంత నిజమో, ఈ సంపాదించిన వస్తువులు కూడా అంతే నిజం. మనస్సు ఎంత నిజమో మనస్సుతో సంపాదించినవి కూడా అంతే నిజం. చదువు కంటే సంస్కారం గొప్పది. చదువు వచ్చు, చదువు మంచిదే, చదువు కంటే కూడా సంస్కారం గొప్పది. అంటే మీ చదువు వల్ల మీకు సంస్కారం రావటం లేదనుకోండి, అది నిజమైన చదువు కాదు. చదువు వల్ల సంస్కారం వస్తే మంచిదే. మీ చదువు వల్ల సంస్కారం రావటం లేదనుకోండి, దానివల్ల మీకు పెద్ద ప్రయోజనం ఏమి లేదు. సంస్కారంతో సంబంధమైన చదువు వల్ల మీరు పట్టెళ్ళొచ్చు, కానీ చదువు వల్ల సంస్కారం వస్తుంటే ఆ సంస్కారం మీకు ఆత్మానుభవాన్ని కలగజేయటానికి, ఆత్మానుభవాన్ని ఆవిష్కరించటానికి అది మీకు సహాయ సహకారములు అందిస్తుంది. జ్ఞాని యొక్క ప్రభావం భక్తిని వర్ధంలో మౌనంగా ప్రవేశిస్తుంది. మీ పక్కవాడికి కూడా తెలియదు. జ్ఞాని మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అనుకోండి, అది మీ పక్కవాడికి కూడా తెలియదు, మీ పక్కన కూర్చున్న వాడికి కూడా తెలియదు. అనుగ్రహం, జ్ఞాని యొక్క కరుణ, ఆ జ్ఞాని యొక్క దయ అంత సైలెంట్గా మీ హృదయంలో ప్రవేశిస్తుంది, అంత సైలెంట్గా మీ హృదయంలో ప్రవేశిస్తుంది. అంచేత మహాత్ములతో సాంగత్యం నిజతత్వాన్ని తెలుసుకోవటానికి మంచి పద్ధతి అయ్యా. మహర్షులతోటి సాంగత్యం, మహాత్ములతోటి సాంగత్యం, యోగులతోటి సాంగత్యం ఉంది చూశావు, అది ఈ హృదయంలో ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రేరణ కలుగుతుంది అనేకం వాళ్ళ వల్ల. భగవాన్ అంటున్నారు, ఏదో చేశాను కాబట్టి అక్కడ ఏదో నువ్వు తవ్వించావు, ఇక్కడ గోడ కట్టించావని మీకు శాశ్వతమైన సుఖం. ఆ పర్మనెంట్ హ్యాపీనెస్, అన్ బ్రోకెన్ హ్యాపీనెస్, అన్ బైలిమిటెడ్ హ్యాపీనెస్ అందుతుందని మీరు స్వప్నంలో కూడా అనుకోవద్దు. మీరేదో మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. ఆ లోపల అమృతానుభవం కలిగినప్పుడే మీకు ఆ శాశ్వతమైన సుఖం కలుగుతుంది. అది తపస్సు వల్ల, విచారణ వల్ల, ధ్యానం వల్ల, మీ మనసుకి లోచూపు కలగటం వల్ల ఆ సుఖం, నిత్య సుఖం దొరుకుతుంది. కానీ ఏదో అక్కడ ఆ పని చేశాను, ఇక్కడ ఈ పని చేశాను అనుకోవటం వల్ల చేయటం వల్ల అది దొరకదు. అది నువ్వు చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తే అనిపిస్తే పోతుంది. కానీ ఆత్మబుద్ధి వల్ల నిత్య సుఖం తెలుస్తుంది, కానీ కర్మఫలం వల్ల నీకు నిత్య సుఖం నీ చేతికి అందదు. నువ్వు 100 అంతస్తులు మేళ కట్టించేవనుకో, మంచిదే, దానివల్ల వచ్చే ఫలితం వస్తుంది నీకు. అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, నాకు నీకు దానివల్ల నిత్య సుఖం అందదు నీకు. మరి నిత్య సుఖం దేనికి ఉంది? లోపలికి మునిగి లోపలికి వెళ్ళాలి. మరి ఎంత దూరం వెళ్ళాలంటే వెళ్ళటమే పని మాకు, ఆ లోపలికి వెళ్ళటమే పని. ఎంత దూరం వెళ్ళాలి? ఎంత దూరం అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నేను నేనంటున్నావో, ఆ నేను అనేది నేనే లేదన్న సంగతి నీకు అర్థమయ్యే వరకు, నీకు అనుభవం వరకు వెళుచు ఉండవలసిందే. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. గిన్నె ఎంతసేపు తోమాలి? గిన్నె ఎంతసేపు తోమ, మసి పోయే వరకు తోమాలి. అలాగే నువ్వు ఎంత దూరం వెళ్ళాలి లోపలికి? లోపలికి ఎంత దూరం వెళ్ళాలి? ఆ నిజానే లేనే లేదు. అది లేనే లేదని నీకు అవగాహన వచ్చే వరకు అంత దూరం వెళ్ళాలి. నీ అండర్స్టాండింగ్ డీపీ నవ్వుతూ ఉండాలి అది లేనే లేదని తెలుసుకోవడానికి. అన్నిటికంటే అర్థం చేసుకోవటం గొప్ప యోగం. భక్తి యోగం కంటే, కర్మయోగం కంటే, ధ్యాన యోగం కంటే, జ్ఞాన యోగం కంటే, అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏంటంటే అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్. సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోవాలి, ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంటే, మనకి అది బాగా అర్థం చేసుకుంటే ఆచరించాలనే బుద్ధి పడుతుంది. మనకు అర్థం కాలేదనుకోండి, అది ఆచరించాలనే బుద్ధి కలగదు. మనకు అర్థం చేసుకున్నాక ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది, ఆచరించాక అది అనుభవంలోకి వస్తుంది. ఎక్కడో ఉన్నది అనుకున్నది ఇక్కడే ఉంది, ఎప్పుడో పొందుతాం అనుకుంది ఇప్పుడే పొందామేంటి, ఇంకా 100 జన్మలకు కానీ మనం పొందలేము అనుకుంటున్నాము, ఎప్పుడో పొందుదాం అనుకుంది ఇప్పుడే పొందేసామంటే అనిపిస్తుంది మీకు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థమే. అయితే అండర్స్టాండింగ్ కూడా ఒక యోగమే, అండర్స్టాండింగ్ ఒక యోగమే. అయితే మీ బిహేవియర్ ప్రాపర్గా ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ డీప్న అవుతూ ఉంటుంది, అండర్స్టాండింగ్ డీప్గా అవుతూ ఉంటుంది. అంటే మహర్షులతోటి సాంగత్యం, మహాత్ములతోటి సాంగత్యం ఉన్న వాళ్ళు ఒట్టి చేతులతో బయటకు వెళ్ళరు. ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో బయటకు వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. కృష్ణుడు చెప్పాడు ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడు. ఒట్టి చేతులతో ఎవరు బయటికి వెళ్ళరు, ఒట్టి చేతులతో ఎవరు బయటికి వెళ్ళరు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి మించి కొంత స్థాయి పొంది వాళ్ళకి స్థాయి పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఒట్టి చేతులతో ఎవరు వెళ్ళరు, కానీ మీరు అభివృద్ధి అవ్వటం లేదు, అభివృద్ధి అవ్వటం లేదని మీకు అనిపిస్తుంది. మీ అభివృద్ధి మీ కళ్ళకు కనిపించేది కాదు కదా. కొంతమంది అంటారు మీ అభివృద్ధి పొందటం లేదని. అభివృద్ధి అనేది మీ కళ్ళకు కనిపించేది కాదు, ఈ భౌతికమైన నేత్రాలకు కనిపించేది కాదు. ఆత్మసుఖం కూడా అభౌతికమైనది, అలౌకికమైనది. ఆత్మానుభవం అమృతానుభవం నీకు కలిగినప్పుడు బయట ఉన్న వస్తువుల మీద కానీ, బయట ఉన్న మనుషుల మీద కానీ, సంఘటనల మీద కానీ, పదార్థాల మీద కానీ నీ సుఖం, నువ్వు సుఖం కోసం ఆధారపడి ఉండవలసిన పని లేదు. ఇప్పుడు మీకు ఎవరైనా బాగా స్నేహితుడిగా ఉంటున్నాడు అనుకోకైనా, సడన్ గా మీకు శత్రువు అయ్యాడనుకోండి, మీకు వెంటనే సుఖం పోతుంది. అమృత అమృతానుభవం పొందిన వాడికి ఆ శాశ్వత సుఖం పొందిన వాడికి ఇటువంటి ఆటంకాల వాడికి ఏమి ఉండదు. సుఖమే సుఖము, శాంతే శాంతి, ఆనందమే ఆనందము. మిత్రులు విరోధులైనా, విరోధులు మిత్రులైనా ఆ ప్రవాహానికి అడ్డే లేదు. ఏమక్కర్లేదు. మీరు ఇంత వేదాంతం వింటున్నారా, ఈ సబ్జెక్టు శ్రవణం చేస్తున్నారా, మీతోటి మామూలుగా ఇష్టం మా ఇష్టంగా మాట్లాడేవాళ్ళు మీరు ఇంటికి వాళ్ళు మాట్లాడరనుకోండి, మీతోటి మీరు విన్నదంతా మర్చిపోతారు. అది వెనక ఈ అటాచ్మెంట్ కారణం, అదే బంధం, అది సిమ్ అనేది. అటాచ్మెంట్ ఉన్నవాడే సిమ్ చేస్తాడు, అటాచ్మెంట్ ఉన్నవాడు సిమ్ చేయవలసిన పని లేదు. అటాచ్మెంట్ ఉన్నవాడికి దుఃఖం వస్తుంది, అటాచ్మెంట్ లేనివాడికి తాడు బంగారం లేని వాడికి దుఃఖం రాదు. ఆడికి ఏదైనా రక్షించుకునేది ఉంటే కదా వాడికి దుఃఖం. అంటే మీకు బాహ్యంగా సంపద ఉందా లేదా అనేది ముఖ్యం కాదు, సంపద ఉండొచ్చు లేకపోవచ్చు, దాన్ని బట్టి కాదు, మీ అటాచ్మెంట్ బట్టి మీకు దుఃఖం వస్తుంది. కానీ సంపద ఉందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. అటాచ్మెంట్ లేనివాడు దోషము చేయడే, ఆసక్తి లేని వాడికి దుఃఖంతో సంబంధం ఉండదు. అసలు ఆసక్తి లేకుండా ఏ పని చేసినా నేను బంధించదు, పైగా నీకు దుఃఖం కూడా దుఃఖంతో సంబంధం కూడా నీకు ఉండదు. ఒక నిద్రలో తప్పించి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో అజ్ఞానికి అహంభావంతో సంబంధం, అన్ని అవస్థలలో జ్ఞానికి ఆత్మతోటే సంబంధం. జ్ఞానికి ఆత్మతో సంబంధం అంటే ఏంటి, అలా చెప్పడం కూడా పొరపాటు. జ్ఞానే ఆత్మ, ఆత్మే జ్ఞానం. ఆయనకి ఆత్మతో సంబంధం, మనకు అహంభావంతో సంబంధం. మనం ఇలా ఉన్నాం, వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ సంబంధం విడిచిపెట్టేస్తే ఆ సంబంధం, ఆత్మ అహంభావంతో ఎప్పుడైతే సంబంధం తెగిపోయిందో, దేహబుద్ధి ఎప్పుడైతే నశించిందో, మరుక్షణంలో నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది, వివేకోదయం అవుతుంది. నీకు ఎంత ధనం ఉన్నా, నీకు ఎంత చదువు ఉన్నా, నీకు ఎంత అధికారం ఉన్నా, స్వాతంత్ర్యం వల్ల వచ్చే సుఖం వీటి వల్ల రాదు. స్వాతంత్ర్యం వల్ల వచ్చే సుఖం, ఆ సుఖం వేరేది, అది ఇండిపెండెంట్గా ఉంటుంది. మీకు ధనం ఉండొచ్చు, ధనం వల్ల లేదా అధికారం ఉండొచ్చు, కానీ స్వాతంత్ర్యం వల్ల వచ్చే సుఖాన్ని ధనం వల్ల అధికారం వల్ల మీరు పర్చేజ్ చేయలేరు మార్కెట్లో, అది అలా రాదు. స్వాతంత్ర్యం వల్ల వచ్చే సుఖం, స్వాతంత్ర్యం వస్తేనే వస్తుంది. అది మనకి ఎప్పుడు స్వాతంత్ర్యం వస్తుంది, ఆ నిజాన్నిలోంచి వేరుపడినప్పుడు, ఆ ప్రథమ తలంపు మొదటి తలంపులోంచి వేరుపడినప్పుడు, అప్పుడు మనకు స్వాతంత్ర్యం వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నిజానే ఆ చైతన్యంలోంచి వచ్చింది. దానికి మూలం అది చూసిన వెంటనే అదృశ్యం అవుతుంది. అదృశ్యం అవుతాయి కదండి, ఏదో ఇది ఉందా, ఇంతకాలం పోరాడడం అసలు ఇప్పుడు లేదని సంగతి మీకు తెలుస్తుంది. అటు బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఈ నిజానయంతో ఇంతకాలం పోరాడమే అని నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని మూలం నీకు తెలిసినప్పుడు వెంటనే అదృశ్యం, అదృశ్యం అయ్యాక ఇది ఎప్పుడూ లేదు, ఉంది ఉందనుకున్నప్పుడు లేదు, నీ సాధన కూడా నిజం కాదన్న సంగతి తెలుస్తుంది. ఇంతవరకు కృష్ణుడు అంటాడు, ఇంతవరకు నువ్వు విన్నది ఇంతవరకు నువ్వు ఏ శాస్త్రం అయితే విన్నావో నీకు నిజం తెలిసాక నువ్వు విన్న శాస్త్రం మీద నీకు రోత పడుతుంది అన్నాడు. నువ్వు విన్నదాని మీదే నీ హృదయంలో నిజం నీకు ఆవిష్కరింపబడినప్పుడు, నీకు ఎప్పుడైతే నిజం తెలిసినప్పుడు నీకు ఇండిపెండెంట్ స్వాతంత్ర్యం వస్తుంది. ఆ నిజం తెలియకుండా ఎవరికి ఫ్రీడమ్ రాదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. ఎప్పుడు ఇక్కడ ఈ వస్తువు మనకు తెలిసినప్పుడు ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. అంటే జీవలక్షణాలు ఉన్నప్పుడు, జీవుడు ఉన్నప్పుడు సాధన, కానీ ఆ ప్రకృతి గుణాలు దాటినప్పుడు ఇంకా నీకు సాధనతో పని లేదు. సాధకుడు డిజెక్టివ్ అయ్యాక, సాధకుడు అదృశ్యం అయ్యాక, సాధన చేసేవాడే లోపల మీకు లేనప్పుడు సాధనతో పనే ఉంది. మహాత్ములతోటి సాంగత్యం మంచిది, వాళ్ళతోటి సాంగత్యం మంచిది. వాళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మాట్లాడటం లేదని పని చేయటం లేదనుకో, నీకు కబుర్లు కాకరకాయలు కావాలా, పని కావాలా? అంటే వాళ్ళు మౌనంగా పని చేస్తారు, సైలెంట్గా పని చేస్తారు. వాళ్ళు ఎంత సైలెంట్గా పని చేస్తారంటే, ఎంత స్పీడ్గా పని చేస్తారంటే, బాగా స్పీడ్గా తిరుగుతున్న బొంగరం తిరగనట్టు కనిపిస్తుంది మనకి. అంటే ఆ వేగాన్ని నీ కళ్ళు అందుకోలేవు. అంటే గురువు పని చేయటం లేదు అని నీకు అనిపిస్తుంది. అంటే గురువు ఏం చేస్తాడంటే, నీ పునర్జన్మ చేస్తే మనం చూస్తూ ఉంటాడు. నీ పునర్జన్మ కారణాలు నీ లోపల ఏమున్నాయో చూస్తూ ఉంటాడు. వాటిని బయటికి లాగి కాల్చి బూడిలు చేస్తాడు వాడు గురువు. అంతేకాని నీ స్తోత్రం కోసం చూడడు వాడు. నీ పునర్జన్మ హేతువులు ఏముంటే చూస్తూ ఉంటాడు. నీ కనపడపోయిన గురువు కనిపిస్తూ ఉంటుంది, నీ కనపడపోయిన గురువుకి కనిపిస్తూ ఉంటుంది. అంటే లోపల ఆత్మకి కనపడకుండా ఏది ఉంటుంది? కనపడకుండా ఏది ఉండదు, ఆడు కనిపిస్తూ ఉంటుంది. అంటే నీకు తెలియని విషయాలు కూడా నీ లోపల ఉంటాయి, కానీ గురువుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని బయటకి లాగి కాల్చి బూడిచ్చేస్తాడు వాడు గురువు. అవి ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ లేని విషయాలు ధ్యానం చేసేటప్పుడు వస్తున్నాయంటేనే భగవాన్ అడిగితే నీ లోపల ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. ఉన్నట్టు నీకు తెలియాలి కదా, తెలిసిన తర్వాత కదా వాటిని ఎలిమినేట్ చేసుకోవడానికి, వాటిని రిమూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం ప్రారంభిస్తావు. నీ శరీరంలో ఏదైనా రోగం ఉంటే తెలియకుండా ఉండటం కంటే తెలియటం మంచిది. తెలిస్తే దాన్ని పోగొట్టుకుంటావు. అలాగే నీ బలహీనతలు తెలియకుండా ఉండటం కంటే తెలియటం మంచిది. ఒకసారి నీకు తెలియకుండా నీ హృదయంలో ఉందనుకో, జ్ఞానంలో నీకు తెలిసేటట్టు గురువు చేస్తాడు. నీకు తెలిసాక దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నిజమైన జ్ఞానం చేసేది కాదు, వచ్చేదే. ఆ సత్వగుణం ఉన్నప్పుడు జ్ఞానం మనం చెయ్యాలని అనుకోక్కడాకంటే జ్ఞానస్థితి వచ్చేస్తుంది. సత్వగుణంలో ఉన్నప్పుడు, రజగుణంలో ఉన్నప్పుడు, దమ్ము తమగుణంలో ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా జ్ఞానస్థితి మనకు రాదు. ఏ మనిషికి బలహీనత ఉందో గురువుకు తెలుస్తుంది. ఆ బలహీనతలోంచి ఆ జీవుని విడిపించడానికి వాడు సహాయ సహకారములు అందిస్తాడు వాడి గురువు. అంచేత మౌనానుకున్న శక్తి వాక్కు లేదు, మౌనానుకున్న శక్తి మాటకు లేదు, మౌనానుకున్న శక్తి మాటకు లేదు. అంటే మాటకు కూడా ఎంతో కొంత శక్తి ఉంది, కానీ మౌనంతో పోలిస్తే మౌనానుకున్న శక్తి మాట లేదు. మౌనం నేను పవిత్రంగా చేసినట్టుగా మాట చేయలేదు. మాట కంటే నేను అత్యంత వేగవంతంగా నేను పవిత్రుని చేస్తుంది. ఏది మౌనం చేస్తుంది అంటే మానసిక సంకల్పం. మన దేహం ఎక్కడుందని ముఖ్యం కాదు, మన మనస్సు ఎక్కడుందని ముఖ్యం. మన దేహం ఎక్కడున్నా మన మనస్సు ఈశ్వరుడు పాదాల మీద వాలుతూ ఉండాలి. శరీరం ఉందన్న సంగతి శరీరానికి తెలియదు, శరీరం ఉందని నేను చెబుతున్నాను. ఈ శరీరం నేనని శరీరం చెబుతాను, ఇది శరీరం నాదని నేను చెబుతున్నాను. ఈ శరీరము నేననేది నా లోపల నేను చెబుతున్నాను, కానీ శరీరం చెబుతున్న ఇది శరీరం నేనని. అయితే శరీరాన్ని కాల్చినప్పుడు అది కంప్లైంట్ చేయదు. ఏం చేయదు, అది ఉన్నాను, అది శరీరం ఉందన్న సంగతి శరీరానికి తెలియదు. ఆ మూల తలంపుకి, ప్రథమ తలంపుకి, ప్రధాన తలంపుకి అది 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 పని చేయటానికి ఒక శరీరం ఉండాలి, మనస్సు ఉండాలి. మనస్సునే దేహాన్ని ఉపయోగించుకుని దాని అహంకారం తను పొగరబొత్తనం చూపిస్తూ ఉంటుంది. అందుకే పునర్జన్మయ్య అన్నారు. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దేహం ఉంటే మీరు వాళ్ళని వెళ్ళి తిడతాం ఉండొచ్చు, దేహం లేకపోతే ఎవరిని తిడతారు? ఆ మూలతలంపుకి, ఆ మూలతలంపు ఎక్స్ప్రెస్ అవటానికి, ఈగో సెన్స్ ఎక్స్ప్రెస్ అవటానికి ఓ దేహం ఒకటి ఉండాలి, మనసు ఒకటి ఉండాలి. అంచేత అది ఆ దేహాన్ని మనస్సును అది కల్పించుకుంటుంది. ఏదో మూల తలంపు, ఆ మూల తలంపుకు తనకు అనుగుణమైనటువంటి మనస్సుని శరీరాన్ని కల్పించుకుంటుంది. అది పునర్జన్మ అంటే. అది లేకపోతే పునర్జన్మతోటి పని లేదు. ఈ దేహము నాదని చైతన్యం అంటం లేదు. ఈ దేహము నేనని చెప్పేది ఒక తలంపు. ఈ దేహము నేనని చెప్పేది కూడా ఒక తలంపు. ఈ దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాను అంటుంది అది. ఈ దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నానని చెబుతుంది. అంటే నేను చనిపోతున్నానని శరీరం చెప్పదు. ఈ దేహంతో ఏనైతే ప్రాధాత్యం పొందుతుందో ఆ నేను చెబుతుంది చనిపోతున్నానని. శరీరం చనిపోతుంది, అది చనిపోవటం లేదు. కానీ దేహంతో దానికి ఉన్న తాదాక్ష్యాన్ని బట్టి నేను చనిపోతున్నానని చెబుతుంది. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ భౌతికమైన దేహం అగ్నికి ఆహుతి అవ్వకపోతే శరీరాన్ని కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది. ఈ భౌతికమైన దేహం అగ్నికి ఆహుతి అవ్వకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి ఎన్ని ఈ నిజమేనని ఈ దొంగనేనని కాల్చి బూడిచ్చి అరుణాచలేశ్వరుడు. కొంతమందికి ఇష్టదేవతలు ఉంటారు, కొంతమందికి ఇష్టదేవతలు ఉంటారు. ఈ దేవతలందరూ నిజమాని భగవాన్ అడిగారు. ఈ నిజమేని ఎంత నిజమో, ఈ దొంగని ఎంత నిజమో, శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసి నేను ఎంత నిజమో, ఆ దేవతలు కూడా అంతే నిజం. అవి కుందేటి కొమ్ములు లాంటి దేవతలందరూ కుందేటి కొమ్ములు లాంటి వాళ్ళు కాదు. అవి ఈ మనస్సు, మన మనస్సు ఎంత నిజమో దేవతలు కూడా అంతే నిజం. వైకుంఠం కైలాసం కూడా మన మనస్సు ఎంత నిజమో వైకుంఠం కైలాసం కూడా అంతే నిజం. మనస్సు అణిగిపోతే వైకుంఠం లేదు, కైలాసం లేదు, అమెరికా లేదు, ఇంగ్లాండ్ లేదు, ఇండియా లేదు. మనస్సు అణిగిపోతే అన్ని అణిగిపోతాయి. అంతా చైతన్యమే, చైతన్యమే చైతన్యము, ఆనందమే ఆనందము, శాంతే శాంతి, కాంతే కాంతి. ఈ పూర్వజన్మలు ఉత్తర జన్మలు కూడా అసలు ఏదైనా సంగతి తెలుస్తుంది. నేను ఎన్నో జన్మలు ఇచ్చే ఎంత దూరం ఇచ్చాను అనుకుంటున్నాను, అలా జన్మాన్ని కూడా అసత్యమైన సంగతి నీకు నిజం తెలిసాక, అది నీకు అనుభవిక నిజం అయ్యాక, ఉన్న వస్తువు ఉన్నట్లుగా నీకు వ్యక్తం అయ్యాక, ఇంతవరకు నువ్వు ధరించి వస్తున్నటువంటి జన్మలు కూడా అది అంత అసత్యమైన సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే నీకు అమృత అనుభవం కలిగాక నీకు లోకం కనపడదు. ఏం చెప్తా, నీ హృదయం అది లయమైపోతుంది. అంటే జ్ఞాని లోకాన్ని చూస్తూ ఉంటాడు, అజ్ఞాని కూడా లోకాన్ని చూస్తూ ఉంటాడు. అజ్ఞాని మీద లోకం యొక్క ప్రభావం ఉంటుంది, జ్ఞాని మీద లోకం యొక్క ప్రభావం ఉండలే ఉడించట ఆడికి లోకం, ఆడి లోకం తనకంటే వేరు కదా, వాడు హృదయంలో ఒక భాగం అయిపోతుంది, హృదయంలో లైన్ అయిపోతుంది. జ్ఞానికి తన హృదయంలో లైన్ అయిపోతుంది. అంచేది వాడికి లోకం యొక్క ప్రభావం ఉండదు. కానీ చూడటం మనం చూసినట్టే చూస్తాడు వాడు కూడా. అంచేది వాడు శాస్త్రం ఏం చెప్తారంటే, ది సేజ్ ఈజ్ ఎ బాడీ లెస్, ఈ సేజ్ ఈజ్ ఎ మైండ్ లెస్, ఈ సేజ్ ఈజ్ వరల్డ్ లెస్. వాడికి లోకం లేదు, వాడికి దేహం లేదు, వాడికి ప్రత్యేకంగా తనకంటే వేరేగా ఒక కర్త అంటూ లేడు. అంటే మనకు భగవంతుడు ఉన్నాడు, వాడు మనకంటే వేరుగా ఉన్నాడని అనిపిస్తుంది. జ్ఞానికి కూడా దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడు తనకంటే వేరుగా లేడన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ తనకంటే వేరుగా లేడన్న సంగతి తెలిసే వాడి మీద గౌరవం ఉంటుంది. అది మనకంటే వేరుగా ఉన్న వస్తువును గౌరవించడం చేరిక. ఆ వస్తువు మనకంటే వేరుగా లేదని తెలుసున్నప్పుడు కూడా గౌరవం నిలబట్టడం కష్టం. అంటే నిజమైన భక్తులు ఎవడంటే జ్ఞాని మాత్రమే నిజమైన భక్తులు. ఆర్తుడి కంటే, అర్ధార్థి కంటే, జిజ్ఞాసుడి కంటే జ్ఞాని గొప్ప భక్తుడు. అంటే గురువు అంటే శవం కాదు, గురువు అంటే ఆ శరీరం కాదు అయ్యా, భౌతిక రూపం కాదు. అంటే గురువు శవం పోయిన తర్వాత, గురువు శరీరం పోయిన తర్వాత, ఆ గురువు శరీరం అయితే ఆ శరీరం పోయినప్పుడు గురువుతో అనుభవం పోతుంది. ఇప్పుడు మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతో సంబంధం తెగిపోతుంది, స్నేహితులతో సంబంధం తెగిపోతుంది, పరిసరాలతో సంబంధం తెగిపోతుంది, ఆ శరీరంతో సంబంధం తెగిపోతుంది, అన్నిటితో సంబంధం తెగిపోతుంది. కానీ ఇంకా సంబంధం తెగదు ఒక గురువుతో. ఆ గురువు ఏం చేస్తాడంటే, ఆ గురువు ఎక్కడున్నాడో మనం తెలియదు, కానీ మనం ఎక్కడున్నా గురువు తెలుస్తుంది, మనల్ని వెంటాడుతూ ఉంటాడు. అంటే వేటగాడు, వేటగాడు మామూలుగా జంతువుని ఎలా వెంటాడుతూ ఉంటాడో, నువ్వు ఏ జన్మలో ఉన్నా నేను వెంటాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఆ టైం చూసే జీవలక్షణాలు పోయే వరకు, జీవలక్షణాలు పోతేనే కానీ ఆయన స్వరూపం ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ జీవలక్షణాలు పోయిన తర్వాత ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అప్పటి వరకు ప్రతి జన్మలో కూడా గురువు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఆయన అడ్రస్ నీకు తెలియకపోయినా నీ అడ్రస్ ఆయనకి తెలుస్తూ ఉంటుంది. వాడే గురువు, వాడే ఈశ్వరుడు, వాడే చైతన్యము, అదే బ్రహ్మము, అదే స్వర్గరాజ్యం, గురువు శరీరం అయితే శరీరం పోయినప్పుడు ఆయనతోటి మనకు సంబంధం తగ్గిపోతుంది. గురువు శరీరం కాదు, అంచేత ఆయనతో గురువు శరీరం మరణించిన ఆయనతోటి మనకు సంబంధం తగనే తగదు. ఇంకా సన్నిహితంగా ఉంటాడు. శరీరం పోయేంత శరీరం ఉన్నాను చెప్పి ఆ శరీరం మర్యాదను బట్టి దూరంగా కూర్చోవాలి. దేహం పోయిన తర్వాత ఎక్కువ మనకి ఇంకా మన ప్రాణానికి ప్రాణమై, మన మనస్సుకు మనస్సు అయి, మన ఆత్మకు ఆత్మయి ఇంకా సన్నిహితంగా ఉంటాడు గురువు. ఆ దేహం ఉన్నప్పుడు ఆ దేహధర్మం బట్టి కూర్చోవాలి. దేహం పోయిన తర్వాత ఇంకా క్లోజ్గా అయిపోతాడు గురువు. నియమములన్నింటిలోకి ఆహారం ఏమో ఉత్తమోత్తమైనది, ఉత్తమైంది కదా, ఉత్తమోత్తమైనది. బాగా మంచివాడిని ఏమంటాం మనం? ఉత్తమోత్తముడు, ఉత్తముడను, ఉత్తమోత్తముడు అంటాం, బ్లెస్డ్ అంటాం, సూపర్లేటివ్స్ వాడతాం. అలాగే నియమములన్నింటిలోకి, అన్ని నియమంలోకి ఉత్తమైనది ఏంటది? ఫుడ్, ఆహారమే. ఏంటంటే ఆహారాన్ని బట్టి మైండ్ తయారవుతూ ఉంటుంది. మైండ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్. అంచేది ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత సాధకులు కొంచెం కారం తగ్గించుకోవాలి, ఉల్లిపాయలు తగ్గించుకోవాలి. ఫుడ్ న్యాచురల్గా ఉండాలి, నార్మల్గానే ఉండాలి. సాధ్యమైనంత సాత్విక ఫుడ్, సాత్విక ఆహారమే ఉండాలి. కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు మితంగానే తినకు, అతిగానే తినకు. అతిగా తింటే నిద్ర వస్తుంది, మితంగా తింటే వ్యవహారానికి పనికిరాదు నీ శరీరం. నువ్వు బాగా మితంగా తింటావనుకో నీ బాడీ మైండ్ టైర్ అయిపోతాయి. అతిగా తిన్న ప్రమాదం, వెంటనే నిద్ర వస్తుంది. మితంగా తింటే బాడీ టైర్ అయిపోతుంది, మైండ్ టైర్ అయిపోతుంది బాగా తక్కువ తింటేనే. అంటే యుక్తంగా తిను, సరిపడి తిను. వన్ మ్యాన్స్ ఫుడ్, అనదర్ మ్యాన్స్ పాయిజన్. అంటే నీ దేహానికి సరిపడి నువ్వు తిను. ఎవరో తింటున్నారో నువ్వు తినవద్దు, నీ దేహానికి సరిపడి నువ్వు తిను. అంచేత అన్నిటికంటే ఉత్కృష్టమైన, ఉదాత్తమైన ఉపదేశం ఏంటంటే మౌనమే. ఇలా మౌనం గురించి చెప్తున్నారు బాబు. సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది. ఒక మాట్లాడే కాదు, ఒక వర్డే టీచ్ చేయటం కాదు, మాట టీచ్ చేయటం కాదు, సైలెన్స్ కూడా టీచ్ చేస్తుంది, బోధిస్తుంది. సైలెన్స్ కూడా బోధి, మౌనం కూడా బోధిస్తుంది. అయితే ఆ బోధ నీకు అందకపోవచ్చు, ఆ బోధ నీకు అందకపోవచ్చు. కొంత మెచ్యూరిటీ ఉంటే నీకు తెలుస్తుంది. అయితే దీక్షలన్నీ కూడా మౌనంలో నుంచి వచ్చినాయి. దీక్షలన్నీ కూడా మౌనంలో నుంచి, మొత్తం అన్ని దీక్షలు కూడా మౌనంలో నుంచి వచ్చినాయి. అంచేత గురువు మాటలతోటి పనిలేదు, గురువు యొక్క మాటతోటి పనిలేదు. గురువు యొక్క ప్రజెన్స్, ఆ గురువు యొక్క మౌనం, ఆ గురువు యొక్క సైలెన్స్ మనిషిని ఎంత పరిశుద్ధిని చేస్తుందంటే, ఆడికి అమృతానుభవం వ్యక్తమయ్యే వరకు పరిశుద్ధిని చేస్తుంది. అంతటా దేవుడు ఉన్నాడు, ఇందు గలడందు లేదని సందేహం వలదు చిత్రమే మనకు భాగవతంలో వస్తుంది. అంతటా దేవుడు ఉన్నాడు, అంతటా దేవుడు ఉన్నాడు నువ్వు నోటితోడు చెబుతున్నావు అప్పుడు. కానీ నువ్వు పరమ పవిత్రుడైనప్పుడు అంతటా ఉన్న దేవుడే, అంతటా ఉన్న నారాయణుడే ఒకసారి కలుక్కుని నీ హృదయంలో దేనిగా స్ఫురిస్తాడు. నారాయణుడు అందరి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు కదా నారాయణుడు. అంతటా ఉన్నాడు నారాయణుడు, నీ లోపల కూడా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. నారాయణుడు లేని చోటు అంటూ లేదు. ఒకవేళ నారాయణుడు లేని చోటు ఉంటే వాడు నారాయణుడు కాదు. నారాయణుడు లేని చోటు అంటూ ఒకటి ఉందనుకోండి, వాడు నారాయణుడు కాదని అర్థం. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నప్పుడు వైకుంఠంలో కూడా ఉంటాడు. అంతటా ఉన్నవాడు వైకుంఠంలో లేకపోతే ఎలా ఉంటాడు? అంటే అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. నువ్వు పరమ పవిత్రుడైనప్పుడు ఆ నారాయణుడే నువ్వు తానుగా లోపల స్ఫురిస్తాడు, అయ్యా లోపల ప్రతిబంధిస్తాడు, లోపల నీకు వ్యక్తం అవుతాడు, నీకు తానుగా తెలుస్తాడు. వాడు అహంభావ రహితుడు, తలంపుల రహితుడు. కొంతమంది ఆలోచనే ముఖ్యం ఉంటారు. ఆలోచన ముఖ్యం కాదు, చైతన్యం ముఖ్యం. నువ్వు ఆలోచనే ముఖ్యం. గాఢ నిద్రలో నీకేం ఆలోచన ఉంది? గాఢ నిద్రలో నీకేం ఆలోచన ఉంది? ఓ భగవాన్ అదే చెప్పారు, నీ దేహ ప్రారంభమో ఉన్నప్పుడు నీ ఆలోచనతో సంబంధం లేకుండా, నీ తలంపుతో సంబంధం లేకుండా జరగవలసింది జరుగుతుందని. నీ డిజైర్తో సంబంధం లేకుండా, నీ ప్రారంభంలో ఉన్నప్పుడు నీ డిజైర్తో సంబంధం లేకుండా అది జరుగుతుంది. రానిది రాదు, వచ్చేది వస్తుంది. దానికి ఆలోచనతో సంబంధం లేదు. ఆలోచన లేకపోతే నువ్వు జీవించలేమో నీకు అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది మరి గాఢ నిద్రలో ఆలోచన లేకుండా నువ్వు ఉన్నావు లేదు. అక్కడ ప్రపంచంలో అన్నిటికంటే సౌందర్యమైనది చైతన్యమే. చైతన్యంతో సమానమైన సౌందర్యం కానీ చైతన్యానికి మించిన సౌందర్యం కానీ లేనే లేదు. చైతన్యాన్ని చూసిన కళ్ళకి ఏ వస్తువు కూడా ఆకర్షించబడదు. అంటే చైతన్యం ఆ నేత్రాల ద్వారా, ఆ మాట ద్వారా, ఆ సైలెన్స్ ద్వారా ఎంతవరకు ఎక్స్ప్రెస్ అవ్వగలదు, ఆ జ్ఞాని యొక్క దేహం ద్వారా ఆ చైతన్యం ఎంతవరకు ఎక్స్ప్రెస్ అవ్వగలదు అంతవరకు ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ మాట కానీ ఆ చూపు కానీ నేను చక్కదిద్దుతుంది. నువ్వు చక్కదిద్దు, నువ్వు బాగుపడమని చెప్పదు, నేను బాగు చేస్తుంది. అది చైతన్యం యొక్క వైభవం. అది భాగవతంలో చెప్తాడు, నువ్వు బ్రహ్మమే నువ్వు, చైతన్యానివే నువ్వు, కానీ నీ అహంభావన తీసుకెళ్ళి దాని మీద ఆరోపిస్తున్నావు. ఆరోపించడం నేను చైతన్యాన్ని అనుకుంటున్నాడు, ఆరోపించుకోవడం అహంభావన నేను అనుకుంటున్నావు, మనస్సే నేను అనుకుంటున్నావు, దేహమే నేను అనుకుంటున్నావు. ఇవన్నీ గుళ్ళలు. నీ మనస్సు, నీ దేహము, నీ ఆలోచన ఊరికి గుళ్ళలయ్యి. బాడీస్ ఆర్ షాడోస్. మొత్తం శరీరాలన్నీ కూడా నీడలయ్యి, అన్ని బాడీస్ కూడా షాడోస్. అన్ని నీడ, అవన్నీ గుర్రలే, అన్ని నీడలు. అంచేత విగ్రహాలు, మనం టెంపుల్ గోయింగ్కి వెళతాం కదా, అక్కడ విగ్రహాలను పూజిస్తాం, నదుల్లో వెళ్ళి స్నానాలు చేస్తాం. ఇవన్నీ కూడా ఒక ఒక మహాత్ముల యొక్క చూపు తోటి సరికాదు. నది మనం పవిత్రం అవటం కోసం నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తాం, విగ్రహాలను ఆరాధిస్తాం, విగ్రహాలని ఆరాధిస్తాం. అది విగ్రహాలను ఆరాధించడం విగ్రహం కోసమే. విగ్రహాలను ఆరాధిస్తాం, తర్వాత ఏం చేస్తాం, నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం. స్థిరత్వం ఉన్నా లేకపోయినా వ్రతాల్లో ఏదో చేస్తాం. కానీ కానీ ఇవన్నీ కూడా గురువు యొక్క చూపుతోడు సమానం కాదు. ఇవన్నీ గురువు యొక్క చూపుతోటి సమానం కాదు. అంటే వీటన్నిటికంటే కూడా గురువు యొక్క చూపు, గురువు యొక్క మాట, గురువు యొక్క మౌనం అత్యంత వేగంగా నిన్ను పరిశుద్ధిని చేసి ప్యూరిఫై చేసి విడిచిపెడుతుంది. అంటే అంత మాత్రం చేసి విగ్రహారాధన విలువలేదని కాదు, స్నానానికి విలువలేదని కాదు, జపానికి విలువలేదని కాదు. ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ సెకండరీ. కానీ గురువు యొక్క చూపు ఇవన్నిటికంటే నేను తొందరగా పవిత్రం చేస్తుంది, పరిశుద్ధిని చేస్తుంది. అసలు ఆ మహర్షుల యొక్క సన్నిధానంలో, ఆ అట్మాస్ఫియర్లో, ఆ క్లైమేట్లోనే, ఆ వాతావరణంలోనే జ్ఞానం పొందాలనే తపన నేను ఉబ్బుకి ఉబ్బుకి వస్తుంది లోపల నుంచి. అంటే ఇప్పుడు మనం కక్కుస్తే ఆపు చేసుకోలేము. పక్కవాడు ఏమనుకుంటారు అనుకున్నామో ఏం చేస్తాం, కక్కుస్తే కక్కేస్తాం. పక్కవాడు ఏమో అనుకుంటారేమో, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమో అనిపిస్తుంది, మరి అనిపిస్తే మనం ఏం చేయగలం. ఆ కక్కు వచ్చినప్పుడు కక్కును ఆపు చేసుకోగలం, ఆపు చేసుకోలేము. ఆ మహర్షుల సన్నిధిలో వాళ్ళ సత్సంగం వల్ల, ఆ వాతావరణంలో నీతో నీకు తెలిసినా నీకు తెలియకపోందని ఇష్టాలతో సంబంధం లేకుండా నీ హృదయంలో ఆ జ్ఞానోదయం అవుతుంది. మన నిజమైన ఇల్లు మన హృదయమే, మన స్పిరిచువల్ హార్ట్ మన నిజమైన హృదయం. ఆ ఇంటికి వెళ్ళే వరకు సంపదంట మనం తిరుగుతూ ఉండవలసింది. ఊరూరు తిరగక, ఊరూరు తిరగక, ఊరూరు తిరగక, ఉరలమ్మ నిన్ను గని అనగా నీ జుట్టు చూపును అరుణాచల. నీ స్వరూపం నాకు వ్యక్తమయ్యే వరకు, నీ వైభవం నాకు వ్యక్తమయ్యే వరకు, ఇలా జన్మమరణ ప్రవాహంలో నేను కొట్టుకుపోతూ ఉండవలసిందే. అంటే నీ యొక్క శాంతిని చూపించి, నీ కాంతిని చూపించి, నీ మనసు యొక్క వాండరింగ్ ఆపు చేసి నన్ను నీరు దూరం చేసుకో. నా తెలివితేటలు ఉంటే సరిపోవు, లేకపోతే ఈ జన్మమైన శవాలను మూస్తూ ఉండవలసిందే, ఈ జన్మమరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండవలసిందే. ఎప్పుడు నీ శక్తిని నాకు చూపించే వరకు. మనస్సు ఏం చేస్తుందంటే తనకంటే మించిన శక్తి దానికి కనిపించినప్పుడు అది స్వాధీనం అవుతుంది. తనకంటే మించిన శక్తి దానికి స్మరించినప్పుడు అక్కడ శరణాగతి చేస్తుంది. అప్పటి వరకు అది శరణాగతి చేయదు. ఏది ఒక సింహానికే జడుస్తుంది. అలాగే ఈ మనస్సు అనేది నీ కృప వల్ల, నీ దైవ నీ దైకేది స్వాధీనం అవుతుంది. అంచేత ఆ జ్ఞాని యొక్క వాతావరణంలో, ఆ మహర్షుల సన్నిధానంలో, వాడు తిరిగిన ప్రదేశంలో, ఆ జ్ఞాని ఎక్కడ తిరిగాడాడో ఆ వైభవం వాడి ప్రభావం నీ మీద పనిచేస్తుంది. వారి శరీరం అక్కడ ఉన్నా లేకపోయినా, అక్కడ శరీరం అక్కడ ఉన్నా లేకపోయినా పనిచేస్తున్నావయ్యా. ఒక చిన్న వాసన కూడా నువ్వు ఎంతో ప్రయత్నం చేసి, చిన్న వాసన కూడా నువ్వు తొలగించుకోలేవు, దాన్ని భస్మం చేయలేవు. దాన్ని కాల్చి బూడి చేయడం చిన్న వాసన కూడా. కానీ మహనీయులు ఎందరో మహానుభావులు అని చేగరాజ్ చెప్పినట్టు ఆ మహానుభావుల సన్నిధిలో వాడి సమక్షంలో వాసన అణుగుతాయి, వాసనలు అణుగుతాయి. వాసన అణిగితే మనోనాశనం అవుతుంది. భగవాన్ ఎక్కడో కానీ మీకు కనిపించడు, ఎక్కడో కానీ కుదిగా చూస్తాను కానీ ఎక్కడో కానీ కనిపించడు, ఒక్కసారి దొరుకుతాడు. మనోనాశనం ఎలా అవుతుంది అని అడిగితే గురువు అనుగ్రహం మాత్రం అదే అవుతుంది అన్నాడు. మామూలుగా ఎక్కడొక్కడ మనం పట్టుకోవడం కష్టం మనిషిని. ఎంత క్లోజ్గా ఫాలో అవ్వాలి, ఎక్కడో చూడడం దొరుకుతాడు. మనోనాశనం అంటే కేవలం ఎఫర్ట్ ఉండి సరిపోదు, గురువు అనుగ్రహం కూడా అవసరం. గురువు అనుగ్రహం లేకుండా మనోనాశనం అయ్యే సమస్య లేదు. మనస్సు ఎప్పుడైతే గురువు అనుగ్రహం వల్ల మనసు ఎప్పుడైతే నిశ్చలమైందో, మనసు యొక్క వాండరింగ్ ఎప్పుడైతే ఆగిపోయిందో, మనసు ఎప్పుడైతే నిశ్చలమైందో, ఎప్పుడైతే నిర్మలమైందో, అప్పుడు నీకు సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితి అంటే గందరగోళ పడకండి మీరు. సమాధి స్థితి అంటే నిద్దులా ఉండటం అనుకోకుండా, శివుడు ముక్కోటి వేసుకు కూర్చోడు అనుకోకుండా. సమాధి స్థితి అంటే, సమాధి స్థితి అంటే మీరున్నారని సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది, మీరున్నారని సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది. ఏ తలంపు మిమ్మల్ని బాధ పెట్టదు, ఏ ఆలోచన మీరు మిమ్మల్ని బాధ పెట్టదు, మిమ్మల్ని బాధించేది ఏది ఉండదు. లోపల కానీ బయట కానీ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ మిమ్మల్ని బాధించేది ఏదీ ఉండదు. మీరున్నారని సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది. శాంతియే శాంతి, సుఖమే సుఖము, ఆనందమే ఆనందము, అది సమాధి స్థితి. సమాధి స్థితి అంటే ముద్ద బయట కూర్చోడనుకోకుండా. సమాధి స్థితి అంటే గోడలాగా ఉంటాం అనుకోకుండా, అది జడం. గోడ ఆ గోడని జడం అంటారు. ఆ గోడని జడం ఎందుకు అంటారంటే ఆ గోడ తన విమాన సంగతి తనకు తెలియదు కాబట్టి ఆ గోడకి జడం అంటున్నాం. అది జడస్థితి సమాధి స్థితి కాదు. ఇంత సాధన చేసి, ఇంత ప్రయత్నం చేసి, ఇంత అధ్యయనం చేసి జడస్థితిని పొందగనక ఇంత కష్టపడి మనం పొందేది జడస్థితి, అది అమృతానుభవం. అదేంటది? అది అమృతానుభవం. అరవింద్ ఘోష్ గారు అరవింద్ ఘోష్ గారు మాట్లాడడం చెప్పాలంటే, ఫర్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్, ఫర్ ట్రూత్ రియలైజ్డ్ సోల్స్, ఫర్ ఎన్లైటెన్డ్ సోల్స్, ఫర్ అడ్వాన్స్డ్ సోల్స్, ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లీస్, ది ఫ్రీడమ్, ది వైట్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. సముద్రంలో ఉన్నది ఉప్పు సముద్రం, సముద్రంలో ఉప్పు ఉంది. ఇది జ్ఞాన సముద్రంలో అంతా జ్ఞానమే, అంతా శాంతి. ఆ సముద్రంలో ఉన్నది ఉప్పు, ఈ సముద్రంలో ఉన్నది ఇదంతా జ్ఞానమే, ఇదంతా శాంతి. ఒకసారి రామకృష్ణుడు విద్యాసాగర్ దగ్గర మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదివరకు బోధుల్ని చూశాను, కాలవలను చూశాను, నదులను చూశాను, ఈ వేల మటుకు ఈ రోజు మటుకు నేను సముద్రాన్ని చూస్తున్నాను అన్నాడు రామకృష్ణుడు. పూర్వం నదిని చూశాను, కాలవలు చూశాను, పిల్ల కాలవలు చూశాను, అన్ని చూశాను, ఈ రోజు మటుకు సముద్రాన్ని చూస్తున్నాను అంటాడు. ఎవడు? రామకృష్ణుడు విద్యాసాగరంతో మాట్లాడుతూ. సముద్రంలో ఏముందనండి? ఉప్పు ఉంది. అంతకంటే ఈ సముద్రంలో మీరు ఉప్పు సముద్రాన్ని కదా చూసేది అన్నారు. నేను చూసేది ఉప్పు సముద్రాన్ని కాదు, జ్ఞాన సముద్రాన్ని చూస్తున్నాను. ఆయన విద్యాసాగర్ అని ప్రభుత్వం బిరుదు ఇచ్చింది, బ్రిటిష్ ప్రభుత్వం. ఆ వైట్ పీపుల్ అని బిరుదు ఇచ్చాను విద్యాసాగర్ అని. నేను ఇప్పుడు ఉప్పు సముద్రాన్ని కాదు చూస్తున్నా, విద్యా సముద్రాన్ని చూస్తున్నాను, జ్ఞాన సముద్రాన్ని చూస్తున్నాను. సముద్రంలో ఉప్పు ఉంటుంది అది అయితే, విద్యా సముద్రంలో ఉప్పు ఉండదు విద్య అంతని, జ్ఞాన సముద్రంలో ఉప్పు ఉండదు అంతా జ్ఞానమే. ఎక్కడ చూసినా జ్ఞానమే. వాడి దేహం కూడా జ్ఞానమే, వాడి దేహం కూడా ఆనందమే, వాడి దేహం కూడా అమృతమే. అదే నీకు ఏది కావాలన్నా గురువు సమక్షంలో లభిస్తుంది. అన్నీ లభిస్తే చివరికి మోక్షం కూడా లభిస్తుంది. అన్నీ లభిస్తే ఆ తర్వాత మోక్షం కూడా లభిస్తుంది. ఒక మోక్షం అంటే మీ దేహానికి అనుకుంటున్నారు, మీ దేహానికి మోక్షం కాదు, దేహాన్ని శ్మశానంలో కాల్ చేస్తారు. ఏదైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ నేను నుంచి విడుదల మోక్షం. అంతేకాని దేహానికి మోక్షం కాదు. ఏదైనాకైతే దేహాభిమానం కలుగుతుందో, ఏదైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో, దాంట్లో నుంచి సెపరేషన్, దాంట్లో నుంచి విడుదల మోక్షం. అసలు మోక్షమైన శబ్దానికి విడుదల అని అర్థం. దేహంతో విడుదల కాదు, దేహంతో తాదాత్మ్యం పొంది, దేహంతో తాదాత్మ్యం పొందే నేనుతోటి విడుదల, అది మోక్షం అంటే. అప్పుడు నువ్వు బూట్లో పడిపోతావు. హృదయాకారం చెందుతాం. జ్ఞానానికి మరొక పేరే, బ్రహ్మకు మరొక పేరే హృదయం. హృదయంలో ఉండు, హృదయంలో ఉండు. అందులో కదలకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి, దానికి కొంత అభ్యాసం అవసరం. హృదయంలో నిలబడాలనుకున్నప్పుడు కొంత అభ్యాసం అవసరం. మొట్టమొదటిలో కొంత కష్టం అవుతుంది, నువ్వు ప్రాక్టీస్ చేస్తే అదే నీకు తేలికవుతుంది. ప్రాక్టీస్ చేయగా చేయగా నువ్వు కష్టం అనుకున్నదే నీకు ఈజీ అవుతుంది, మోస్ట్ ఈజీ అవుతుంది. అంచేత దాని సాధన ఎంతకాలం చేయమంటారు అంటే భగవాన్ అన్నారు, నీ సందేహాలను నశించే వరకు నువ్వు సాధన చేయవలసిందే. నీ మనస్సు శరీర గూట్లు హృదయ గుహలు పడే వరకు నువ్వు సాధన చేయవలసిందే. అక్కడ పట్టణం కదా, అక్కడ స్థిరంగా ఉండే వరకు నువ్వు సాధన చేయవలసిందే. అక్కడ అక్కడే కదా, హృదయంలోని వస్తువులకి స్ఫురించే వరకు నువ్వు సాధన చేస్తూ ఉండవలసిందే. మురికి పెట్టిన తెపాలని ఎంతకాలం తవ్వమంటే నేనేం చెబుతాను, ఆ మురికంతా మసంతా పోయే వరకు నువ్వు తవ్వుతూ ఉండవలసిందే. దానికి టైం తోడు సంబంధం లేదు. ఒక చెప్పాల 5 నిమిషాల్లో తోమితే పోతుంది మసి, ఒక చెప్పాల 5 గంటలు తోమవలసి ఉంటుంది. దానికి టైం ఉంది, ఆ వ్యక్తి మీద ఆధార, ఆ ఇండివిజువల్ మీద, ఆ ఇండివిజువల్ ఐ మీద ఆధారపడి ఉంది అది. ఆ యూనివర్సల్ ఐ వేరు, ఇండివిజువల్ ఐ వేరు, పర్సనల్ ఐ వేరు, యూనివర్సల్ ఐ వేరు. యూనివర్సల్ ఐ బ్రహ్మం, పర్సనల్ ఐ అహంభావన. యూనివర్సల్ అయి ఆత్మభావన, ఇండివిజువల్ అయి అహంభావన. ఒకసారి రామకృష్ణుడికి చివరి రోజుల్లో త్రోటికి క్యాన్సర్ వచ్చింది ఆయన. మీకు మజ్జిగ కూడా మేము పట్టించలేకపోతున్నాం అంటే అక్కడ ఉన్న డిసైపుల్స్, మీకు బలగం ఉంది, మీకు బలగం ఉంది, అర్ధబలం లేకపోయినా అంగబలం ఉంది, మీకు మజ్జిగ కూడా పట్టించలేకపోతున్నాం అంటాడు అంటారు వాళ్ళు. అంటే ఆయన అంటాడు, ఎన్నో నోర్లు మజ్జిగ తాగుతున్నాయి, ఈ నోరే మజ్జిగ తాగాలా అన్నాడు. ఎన్నో ఎన్నో నోర్లు మజ్జిగ తాగుతున్నాయి, ఏ నోరి మజ్జిగ తాగాల? అది యూనివర్సల్ ఐ అంటే చిరక పరుపులు కాదు, వాళ్ళ అనుభవం నుంచి తీసి చెప్పిన మాటలు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల నీవు నేను అనగా. జీవుడు చెప్తున్నాడు దేవుడితో, నువ్వు అణిగిపో, నేను అణిగిపోతాను, ఇద్దరం కూడా అణిగిపోతాం అని. నేను ఎలాగా అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో, ఇద్దరం కూడా అణిగిపోతాం. జీవుడు దేవుడితో చెప్తున్నాడు, నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా. అప్పుడే అనుభవించు అంటే ఇద్దరం అణిగిపోయినప్పుడు అది ఆనంద ప్రవాహం అలా రంకలు వేసుకుంటూ వస్తుంది. ఇద్దరు అణిగిపోవాలి, రంకులు రంకులు వేసుకుంటూ వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు చూడండి, ఓర్ని వస్తుంది వరద. ఆ ప్రవాహం ఆనంద బ్రిస్ వచ్చినప్పుడు రంకులు వేసుకుంటూ వచ్చి సహస్రాలను మించేస్తుంది పొట్టుకు. వరద వచ్చినప్పుడు నరకాలేది పల్లం లేదు. ఆ జ్ఞాన స్థితి, ఆ బ్రహ్మ బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి ధర్మం అధర్మం అని ఆలోచించే వ్యక్తి అక్కడ లేడు. అంత ఆనందమే. గ్రామీణ స్థితి వెళ్ళినవాడు ఇది ధర్మం ఇది అధర్మం ఇలా అనుకుంటూ కూర్చోడు. నరకాలేది పల్లవలేదు వాడికి. వరదకి నరకేమైంది, పల్లమే ఉంది. ఆ ధర్మం అధర్మం గురించి ఆలోచించేవాడు జీవుడు. అది దాచెడితే అంతా ఒకటే, ఉన్నదే ఒకటి. భగవాన్ ఎవరైనా బ్రహ్మం ఉందా అని అడిగితే వండని చెప్పేవారు కాదు, ఉన్నదేది. వండని చెప్తే సరిపోతుంది కదా, అలా అనేవారు కాదు. ఉన్నదేది అంటే అది తప్పించేది లేదని చెప్పడం కోసం ఉన్నదేది అని చెప్పు, ఉందనేవారు కాదు, ఉన్నదేది అని చెప్పకుండా చెప్పడానికి తప్పించేది లేదని. అంచేది నువ్వు అడిగిపో, నేను కూడా అడిగిపోతాను. అప్పుడు ఆనంద ప్రవాహంలో అన్బ్రోకెన్ బ్లిస్, అండ్ అన్లిమిటెడ్ బ్లిస్ ప్రవహిస్తుంది వాళ్ళు. అప్పుడు నేను నేను అనగా అది ఎలా ఉంటుందంటే బ్రిస్ పర్మనెంట్గా ఉంటుంది, అది బ్రోకెన్గా ఉండదు. అది అది ఎలా ఉంటుంది, అన్బ్రోకెన్గా ఉంటుంది. అది టెంపుల్ టెంపుల్ కింద ఉండదు కదా, అది వేలంగా ఉండదు, సరళంగా ఉంటుంది. నీళ్ళు నేను అనగా నిత్య ఆనందమయముగా నీచి స్థితి కరుణింపు అరుణాచల. సత్య జ్ఞానము లేని అది బైబిల్ వేసి చెబుతాడు, ఈ మస్ట్ నో ద ట్రూత్. యేసు రిపీటెడ్గా చెప్తాడు, యూ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. యూ షుడ్ నో ద ట్రూత్, యూ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ. అప్పటి వరకు ఫ్రీడమ్ లేదు మనకు. రీబర్త్ నుంచి ఫ్రీడమ్ లేదు, ఇబ్రహీం నుంచి ఫ్రీడమ్ లేదు, బాండేజ్ నుంచి ఫ్రీడమ్ లేదు. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ముప్పుగా రావేల అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలమును చూస్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.